சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் ஆச்சார்யபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
33வது பேஜ் 25வது ஸ்லோகம்.
ஆதௌ பதார்த்தாவகதிஸ்தி காரணம் வாக்யார்த்த விஜ்ஞான விதௌ விதானதஃ தத்வம் பதார்த்தௌ பரமாத்ம ஜீவகௌ அசீதி சைகாத்யமதானயோர்பவேத்
கர்ம அனேటువంటిది వ్యక్తికి చిత్తశుద్ధిని మాత్రమే ఇస్తుందని, ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా మనిషికి మోక్షం అనేటువంటిది రాదు అని ఇంతవరకు రాముల వారు లక్ష్మణుడికి బోధించారు. మనం చేసే కర్మలన్నీ కూడా మనలో ఉన్న మానసిక అశుద్ధిని పోగొడతాయి. మనం చేసినటువంటి ఏవైనా పాపాలు ఉంటే అవన్నీ కూడా ఈ కర్మ వల్ల కొంతవరకు ఆ తీవ్రత తగ్గి ప్రబల ప్రారంభం దుర్బలం అవుతుంది. ప్రబలం అంటే చాలా దుఃఖాన్ని ఇచ్చే ప్రారంభం ప్రబల ప్రారంభం. ఈ పూజలు భక్తి ప్రార్థనల వల్ల మనకు ఆ ప్రబల ప్రారంభం దుర్బలంగా అంటే బలహీనంగా మారుతుంది. వాయుగుండం తీవ్రంగా ఏర్పడిందంటారు చూసారా, మొదట వాయుగుండం తీవ్రంగా ఉన్నప్పుడు ఫలానా చోట్ల ఇంత వర్షం వస్తుంది అంత వర్షం వస్తుంది గాలి ఎన్ని కిలోమీటర్ల వేగంతో అని చెప్పి రేడియోలో పేపర్లో వస్తూ ఉంటుంది న్యూస్ లో. ఒక 24 గంటలు అయిన తర్వాత వాయుగుండం బలహీనపడింది అంటాడు. వర్షం కూడా అంత తీవ్రంగా ఉండదు, గాలి కూడా అంత తీవ్రంగా ఉండదు అంటారు. అంటే అదే విధంగా మన యొక్క కర్మలు కూడా ఈ ప్రార్థన భక్తి పూజల ద్వారా అంటే భగవంతుణ్ణి పూజించడం ద్వారా భక్తితో ఆ యొక్క పుణ్య ఫలం వల్ల తీవ్రమైనటువంటి ప్రబల ప్రారంభం ఉంటుంది, అది దుర్బలం అవుతుంది. వాయుగుండం క్షీణించినట్లుగా కొంచెం వర్షం వచ్చిపోతుంది అంతే, పెద్ద గాలి రాదు, చెట్లన్నీ పడిపోవడం అట్లాంటివి లేకుండా కొంచెం గాలి వస్తుంది, కొంచెం వర్షం వచ్చి వెళ్ళిపోతుంది. కనుక అంతవరకే కర్మలు మనకు ఉపయోగపడతాయి, కానీ మనలో ఉన్న మూల అజ్ఞానం జన్మకి కారణమైనటువంటి మూల అజ్ఞానం పోదు. అందుకని రాముల వారు చెప్తున్నారు, అర్జున లక్ష్మణ నీకు ఈ దుఃఖం ఉన్నది చూసావు, ఈ దుఃఖం పోవాలి అంటే ఒకటే మార్గం జ్ఞానం అన్నారు. ఈ దుఃఖం రావడానికి కారణం ఏమిటి? నీ ఆత్మ అజ్ఞానం. నీవు ఆత్మని నువ్వు తెలుసుకోకపోవడం వల్లనే, ఆ అజ్ఞానం వల్లనే నీకు దుఃఖం వస్తున్నది. కనుక దుఃఖం పోతే గాని, దుఃఖం తొలగిపోతే గాని నీకు సుఖం రాదు. దుఃఖం తొలగాలంటే దానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. ఆ అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే నువ్వు జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందాలి అంటే నీకు అధికారం కావాలి, నువ్వు అర్హుడి కావాలి. అర్హుడి కావాలి అంటే కర్మయోగ, ఉపాసన యోగ, గురు శుశ్రూష, గురుసేవ, సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం ఇవన్నీ ఉండాలి. అంటే మంచి గ్రంథాలు చదవడం, మహాత్ములకి సేవ చేయడం, మనసుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ భగవత్ సేవలో ఉంటే మనకు ఆ అర్హత వస్తుంది. ఆ అర్హత వచ్చినప్పుడు మనకు గురువు లభిస్తాడు, ఆ గురువు దగ్గర మనం చదువుకోగలుగుతాం, దానివల్ల మనకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈ జ్ఞానం రావాలంటే ఎలా చదవాలి, ఏమి చదవాలి, ఏ పుస్తకమైనా సరేనా పర్వాలేదా, అన్ని భగవంతుడి పుస్తకాలే కదా, భగవంతుడికి సంబంధించిందే కదా, ఏదో ఒకటి చదివితే పర్వాలేదా అంటే అది కాదు. ఈ జ్ఞానం పొందడానికి చదవలసినవేవో అని ఉన్నాయి కొన్ని, అవి మాత్రమే చదవాలి అన్నారు. ఏమిటవి అన్నారు? భగవద్గీత, ఉపనిషత్తులు, ఉపనిషత్తులు అంటే ఏమిటి అన్నాడు. నీవు ఎవరో చెప్పేదే ఉపనిషత్తు, నీ స్వరూపాన్ని చెప్పేదే ఉపనిషత్తు. ఉపనీయేయం ఆత్మానం అన్నారు. జీవాత్ముణ్ణి పరమాత్ముణ్ణి దగ్గర చేర్చేదే ఉపనిషత్తు. ఉపని అంటే వీరిద్దరిని దగ్గరికి చేర్చేది. ఎప్పుడైతే నేను ఉపనిషత్ దగ్గరికి వెళతానో జీవాత్ముడైన నేను ఆ పరమాత్ముడైన పరమాత్ముడు నా దగ్గరికి రాబడతాడు, అంటే నేను గ్రహిస్తాను అని అర్థం. కనుక ఉపనిషత్తులో చెప్పబడినటువంటి వాక్యాలు చదవాలి. అన్ని వాక్యాలు కూడా ఉపయోగపడవు. జ్ఞానానికంటూ ఒక వాక్యం ఉంటుంది. అన్ని వాక్యాలు మళ్ళీ పుణ్యం పొందాలి అంటే ఏం చెయ్యాలి, స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాయి. ఉపనిషత్తుల్లో కూడా, భగవద్గీతలో కూడా అన్ని వాక్యాలు జ్ఞానాన్ని ఇవ్వవు. కనుక ఏ వాక్యం జ్ఞానం ఇస్తుంది అని కూడా చెప్పబడింది. అది తిరిగి తిరిగి చెప్తుంది ఉపనిషత్తు మళ్ళీ మళ్ళీ. అలా చెప్పే ఒక వాక్యం ఏమిటంటే తత్వమసి వాక్యం, మహావాక్యం. తత్వమసి అదే ఆ పరమాత్ముడే నీవు అని చెప్పే వాక్యం 9 సార్లు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. ఉద్దాలకుడు తన కొడుకును అడుగుతాడు, శ్వేతకేతు గురువు గారి దగ్గర చదువుకొని వచ్చావు కదా 12 సంవత్సరాలు బాగా చదువుకున్నావా నాయన అన్నాడు. ఆ అన్ని చదివేశాను అన్నాడు శ్వేతకేతు. అన్ని చదివేశావా అన్నా. ఆ ఆయన తెలిసినవన్నీ నాకు చెప్పేశారు అన్నాడు గురువు గారు. అప్పుడు తండ్రి అడిగాడు, నాయన ఈ విషయం అడిగావా అన్నాడు. ఏ విషయం అన్నాడు శ్వేతకేతు. తండ్రి చెప్పాడు, ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లో ఆ విషయాన్ని తెలుసుకున్నావా అని అడిగాడు. ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లే అనే విషయాన్ని మీ గురుగారు చెప్పారా అన్నాడు. ఆయనకి తెలియదు అందుకని నాకు చెప్పలేదు అన్నాడు. మా గురుగారికి తెలియదు, తెలుసుంటే చెప్పేవాడే కదా అన్నాడు. నాయన తనకూడదు, నువ్వు అడిగితే గాని చెప్పరు, అడగకపోతే చెప్పరన్నారు. ఆయన తెలుసుంటే నాకు చెప్పేవాడేనే, నేను మంచి అబ్బాయిని మంచి స్టూడెంట్ని అని అంటాడు. అంత గర్వం, అన్ని చదువుకున్నాను నాకు అన్ని తెలుసునే గర్వం. తండ్రి చూశాడు ఈ గర్వాన్ని, వీడి కాస్త విద్యా గర్వం వచ్చింది, ఈ గర్వం ఉంటే చాలా దెబ్బతింటాడు జీవితంలోని, అందుకని పరీక్ష పెట్టాడు తండ్రి. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి, ఒకటి కనుక తెలుసుకున్నావంటే అన్ని తెలుసుకున్నట్లే ఆ సంగతి నీకు తెలుసా అన్నాడు. అది నాకు తెలియదు, మా గురువుగారికి తెలియదు అన్నాడు. గురువుగారికి తెలియదని చెప్పవాకు, నీకు తెలియదని చెప్పు. అట్లయితే నాన్నగారు నాకు నేర్పండి అన్నాడు. ఎప్పుడైతే నీకు తెలియదు అన్నావో మనసుకు కొంచెం బాధగా ఉంటుంది కదా, ఇన్ని చదువుకుని వచ్చాను గురువు గారి దగ్గర నేను, ఈ విషయం నాకు తెలియదా అనే బాధ వచ్చేసింది శ్వేతకేతులో. అయితే నాన్నగారు మీరు నాకు చెప్పండి అన్నాడు. కొంచెం వినయం వచ్చింది, సరే దారికి కూర్చో చెప్తానన్నాడు. అప్పుడు ఈ మహావాక్యాన్ని చెప్తున్నాడు. ఏమిటి, ఏది తెలుసుకుంటే నువ్వు తెలుసుకున్నట్టు అన్నాడు. ఆ పరమాత్ముడే ఈ జీవాత్ముడు, ఈ జీవాత్ముడే ఆ పరమాత్ముడు, తత్వం అసి అని నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అన్నాడు. ఇంకా నీకు తెలియలేదంటూ ఏమి లేదు ప్రపంచంలో అన్నాడు. అది ఎలా తెలుసుకోవాలి నాన్నగారు అన్నాడు. అట్లా 9 సార్లు చెప్తారాయన, తత్వమసి తత్వమసి, ఈ విధంగా తెలుసుకో, అదే నువ్వు, ఈ విధంగా అంటే పద్ధతి ప్రాసెస్ అదే చెప్తున్నారు రాముని వారు. ఇక్కడ ఆ మహావాక్యం గురించి చెప్తున్నారు. తత్వమసి అనే మహావాక్యం ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో వస్తుంది. ఆ 6వ అధ్యాయంలో వచ్చే ఈ తత్వమసి మహావాక్యం వల్ల నేను ఆ పరమాత్ముణ్ణి అనే జ్ఞానం వస్తుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చే జ్ఞానం కాదు, ధ్యానం చేస్తే వచ్చే జ్ఞానం కాదు. అది గురువు గారు చెప్పేది క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే వచ్చే జ్ఞానం. ఎలా అర్థం చేసుకోవాలి, రాముల వారు చెప్తున్నారు చూడండి. ఆదౌ ఫస్ట్ ఏం చేయాలట, ముందుగా వాచ్యార్థ విజ్ఞాన విధౌ పదార్థ అవగతి కారణం ఉన్నారు. తత్వం అసేనటువంటిది వాక్యం, మహావాక్యం. ఈ మహావాక్యం తెలియాలి అంటే ముందు దాంట్లో ఉన్న పదాలు తెలియాలి నీకు. ఒక సెంటెన్స్ తెలియాలి అంటే దాంట్లో పదాలు తెలియాలి. ఎన్ని పదాలు ఉన్నాయి అందులో, 3 పదాలు ఉన్నాయి. తత్, త్వం, అసి. అసలు తత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, స్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి, అసి అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ త్వం తత్తుకి త్వమ్ముకి ఏమిటి కనెక్షన్, ఈ త్వమ్ముకి అసికి ఏమిటి కనెక్షన్, తత్తు త్వమ్ అసికి మొత్తానికి కలిపి ఏమిటి కనెక్షన్, సంబంధం. ఇది వాక్యార్థం. అప్పుడు వాక్యానికి అర్థం తెలుస్తుంది నీకు. రాముడు వచ్చాడు గుడికి, అక్కడ అట్లా మాట్లాడకూడదు, రాముడు గుడికి వెళ్ళాడు, రాముడు గుడికి వచ్చాడు. సెంటెన్స్ ప్రాపర్ గా ఉండాలి కదా. కనెక్షన్ అసి తత్ త్వం అనకూడదు, తత్ త్వం అసి ఆర్డర్ ఉంది దానికి. అందుకని పద జ్ఞానం, దాని తర్వాత వాక్య జ్ఞానం. అంటే పదార్థ అంటే అదే పద జ్ఞానం, తర్వాత వాక్య జ్ఞానం. ఈ రెండు, పద జ్ఞానమే వాక్య జ్ఞానానికి కారణమవుతుంది. విధానత అంటే విధానం అంటే ఏంటి, దాన్ని తెలుసుకోవాల్సిన పద్ధతి ఒకటి ఉన్నది. మీరు ఎలాగైతే వంట చేయాలంటే ఒక పద్ధతిగా చేస్తారా లేదా విధానంగా, చక్కగా విధానంగా చేస్తే ఆ వంట కూడా విధానంగా ఉండి రుచి ఉంటుంది. విధానం లేకుండా చేస్తే చేసింది ఎట్లాగో తెలిసిపోతుంది వెంటనే. ఆ కూరగాయలు కట్ చేసేటప్పుడే తెలిసిపోతుంది విధానం, మనకి ఎంత శ్రద్ధ ఉన్నది వంటలో అని. కొంతమంది కట్ చేస్తే కూర తినాలని కూడా అనిపించదు, కొంతమంది కట్ చేస్తే ఆ కూర రుచి ఎట్టుండదో కంటే ఆ ముక్కలు చూస్తూనే తినాలనిపిస్తుంది. అదొక విధానం. కొంతమంది చేసే పద్ధతి ఎట్లా ఉంటుంది, ఏది ఎంత ఎన్ని పాళ్ళు వేయాలి తెలియదు జనానికి, అంటే విధానం తెలియదని అర్థం. జీలకర్ర ఎంత వేయాలి, ఆవాలు ఎంత వేయాలి, మినప్పప్పు ఎంత వేయాలి కూడా తెలియదు. మనకి ఇంట్లో ఏది ఎక్కువ ఉంటే అది చేస్తా ఉన్నారు. ఎన్ని పాళ్ళు ఎందులో వేయాలి, ఎంత విధానంగా చేయాలి అనేటువంటిది పెద్ద ఆర్ట్ కదా. ఇక్కడ అదే మహావాక్యం తెలుసుకోవడానికి కూడా ఒక విధానం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. ఆ విధానం ప్రకారంగా విధానత అన్నారు. అవగతి అన్నారు. అవగతి అంటే తెలుసుకోవడం. వాక్యార్థ విజ్ఞాన విధౌ అంటే వాక్యార్థ విజ్ఞానం పొందడానికి విధం అంటే అది తెలుసుకునే మార్గంలో పద్ధతిలో దాన్ని విధానంగా తెలుసుకోవాలి పద్ధతిగా. తత్వం పదార్థౌ పరమాత్మ జీవకౌ ఏమిటి తెలుసుకోవాలి నువ్వు, ఈ తత్ త్వం అనేటువంటి రెండు పదాలు కూడా పరమాత్మ జీవాత్మ అని తెలుసుకోవాలి. తత్ అంటే అది, అది అంటే ఏది, అది అంటే ఏదో కూడా కావచ్చు కదా. అది అంటే ఆ కుర్చీ, ఆ ఫ్యాన్, అది అంటే ఏదైనా కావచ్చు కదా. ఇక్కడ అది అంటే ఆ పరమాత్మ అని అర్థం. త్వం నీవు అన్నాడు, నీవు అంటే జీవాత్మ అన్నాడు. అసి అంటే సమానం, ఒక్కటే అని అర్థం. అసి అంటే ఒక్కటే, సమానం, ఈక్వల్ టు అని అర్థం. జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు అంటే అసి వేయండి అక్కడ మధ్యలో, ఈక్వల్ టు అని అర్థం. పరమాత్మ అసి జీవాత్మ, జీవాత్మ అసి పరమాత్మ. అసి అనేటువంటిది ఈజ్ ఈక్వల్ టు అంటే అనుసారం మనం మధ్యలో పెడతాం, ఆ ఈజ్ ఈక్వల్ టు సమానం. ఇంకా పరమాత్మకి జీవాత్మకి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు పెడితే తేడా లేదు కదా, ఒకటే అని అర్థం. అది అసి అంటే ఇక్కడ అర్థం. ఐకాత్మ్యం ఐకాత్మ్యం అన్నారు. అసి అంటే ఒకటే, ఏకాత్మం అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే ఆత్మ, రెండు కాదు వేరువేరు కాదు. ఆ దేవుడు పరమాత్మ, ఈ జీవుడు భక్తుడు జీవాత్మ, ఆ దేవుడే నేను, నేనే దేవుడు. ఏమన్నా ఇట్లాంటివన్నా మీరు చెప్పేది ఇక్కడ, ఆ గుళ్ళో ఉన్న దేవుడు నేను ఒకటి ఎట్లవుతాం, మీరు చెప్పుకుంటే చెప్పుకోండి, మేము మాత్రం ఒప్పుకో. నేను చెప్తే మీరు ఒప్పుకోరు. ఎవరు చెప్తున్నారు, రాముల వారే చెప్తున్నారు. పరమాత్ముడైనటువంటి రాముడే జీవాత్ముడైన లక్ష్మణుడికి చెప్తున్నాడు, ఏ లక్ష్మణ నువ్వు జీవాత్మవి అనుకుంటున్నావు, నువ్వు నువ్వు పరమాత్మవే అంటున్నారు. అయ్యో చంపలేసుకోండి అంటారు. పరమాత్ముడే చెప్తున్నాడు, ఎందుకన్నా నాకంటే దూరంగా ఉంటావు నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు అంటే నువ్వు లేక నేను లేను, నేను లేక నీవు లేవు అన్నారు. ఇది సత్యం, ఐకాత్మ్యం అన్నారు. అథ అథ అంటే తర్వాత, ఎప్పుడైతే ఈ జీవాత్ముడే పరమాత్ముడు, పరమాత్ముడే జీవాత్ముడు అని తెలుసుకుంటావో, అనయోహో వీరిద్దరికి మధ్యలో ఐకాత్మ్యం భవేత్, వీళ్ళిద్దరికి ఐకాత్మ్యం అంటే ఒకే ఆత్మగా నిలిచిపోతారు. ఇది చెప్పడం అయితే చెప్పారు, ఎలా తెలుసుకోవాలి ఐకాత్మ్యం, దానికి చెప్తున్నారు విధానం ఏమిటో చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని తెలుసుకునే మార్గం ఏమిటి, ఆ పరమాత్ముడే నేను తత్వం అసి అంటే చెప్పారండి. అది తెలుసుకునేది ఎట్లా? శ్లోకం అయితే పూర్తి అయిపోయిందండి 25వ శ్లోకం, కానీ నేను పరమాత్ముడనే జ్ఞానం ఇంకా రాలేదే నాకు. అప్పుడు రాములు వారు చెప్తున్నారు, విను, అది ఎలా పరమాత్ముడే జీవాత్ముడని తెలుసుకోవాలి అంటే దానికి ఒక విధానం ఉంది కదా. ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది అంటే ఎట్లా ముందే దానికి ఒక విధానం ఉంది, వంటంతా అవ్వాలి, అవన్నీ తయారు కావాలి పదార్థాలన్నీ. అదేవిధంగా విన్నంత మాత్రాన జ్ఞానం రాదు నాయన, దానికి చేయవలసినవన్నీ కొన్ని పనులు ఉన్నాయి, నువ్వు ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటది అని చెప్తున్నారు ఇప్పుడు తర్వాత శ్లోకంలో 26వ శ్లోకం.
ప్రత్యక్ పరోక్షాది విరోధమాత్మన, విహాయ సంగృహ్యతయోస్తిదాత్మనాం. సంశోధితాం లక్షణయా చ లక్షితాం. జ్ఞాత్వా స్వమాత్మానమధద్వయో భవేత్.
ఈ పరమాత్ముడు జీవాత్ముడు ఒకటే ఒకటే కావాలి అంటే భేదం ఉన్నది కదండి. ఆయన సర్వేశుడు, సర్వేశ్వరుడు, నేను అల్పజ్ఞుణ్ణి, అల్పజ్ఞుణ్ణి నేను. ఆయన సర్వవ్యాపి, నేను అల్పవ్యాపిని. ఆయన స్వామి, నేను భక్తుణ్ణి, దాసాను దాసుణ్ణి. ఆయన నాకు అన్ని ఇచ్చేవాడు, నేను అనుభవించేవాడిని. ఆయన నేను ఎట్లా ఒకటవుతాం? ఆయన ఈ సృష్టికి జగత్కర్త, ఆయన మా ఇద్దరు పిల్లలకి నేను కర్త. ఆయన జగత్ పరిపాలకుడు అయితే నేను కుటుంబ పరిపాలకుణ్ణి. ఆయనకి వ్యాధి జరా మరణాలు లేవు, నాకు వ్యాధి జరా మరణాలున్నాయి. ఆయన నేను ఎట్లా ఒకటవుతామండి? ఇది ఎక్కడ వినడానికి కూడా సొంపుగా లేదే అన్నాడు, వినడానికి కూడా జారింగ్గా ఉంది చెవులకి. ఆయనకు సేవ చెయ్యి, ఆయన పాదాలు స్మరించు, ఆయన నామం స్మరించు అని అంటే చాలా బాగుంది, అది అందంగా ఉంది వినడానికి. అంతేగాని నువ్వు నేను ఒకటే అని అన్ను అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అంత ధైర్యం ఉన్నది అసలు అనడానికి కాదు, అసలు ఆలోచనకే ధైర్యం లేకపోతే అనడం తర్వాత సంగతి. నాయన నీకు ఆయనకి భేదం ఉన్నది అంటున్నావే, ఆ భేదం అనేటువంటిది అది నిజమైన భేదం కాదు. ఆ విరోధత అంటే భేదం ఉన్నది, దాన్ని నువ్వు మర్చిపోవాలి. ఆ భేదాన్ని చూడకూడదు, భేదాన్ని చూడకూడదు. చూడకూడదంటే ఎక్కడ తెలుస్తున్నది కదా అన్నాడు. తెలిసినప్పటికీ కూడా ఆ భేదం నిజం కాదని తెలుసుకో అన్నాడు. అలా కనపడుతున్నది సముద్రం ఉన్నది, అలా సముద్రం ఒకటవుతుందా ఏమిటి? అల అలే సముద్రం సముద్రమే. బుడగ ఉన్నది, బుడగ అల ఒకటవుతుందా? బుడగ బుడగే అల అలే ఒకటెట్లవుతుంది? నాయన అవి నువ్వు వేరుగా చూసినప్పటికీ కూడా అల యొక్క నిజస్వరూపం ఏమిటి? మీరు. సముద్రం యొక్క నిజస్వరూపం ఏమిటి? మీరు. నువ్వు ఆ అల అనే పేరుని, ఈ సముద్రం అనే పేరుని కాసేపు పక్కన పెట్టు, అంటే మానసికంగా ఆ రెండు ఏ దృష్టితో ఒక్కటి అంటున్నాం మనం? ఇప్పుడు నీరు దృష్టితో ఒక్కటి అంటున్నాం. ఇప్పుడు అల దృష్టితో చూస్తే అల చిన్నది, సముద్రం పెద్దది. అల అనిత్యం, కాసేపు ఉంటుంది పోతుంది, క్షణికం. సముద్రం ఎప్పుడూ ఉంటుంది. ఈ భేదాలు ఉన్నాయి. భేదాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు గ్రహించవలసింది ఏంటి? వీళ్ళిద్దరూ పేర్లు తేడా, రూపాలు తేడా. అలకి సముద్రానికి రూపం తేడా ఉందండి, పేరు తేడా ఉంది. కానీ ఏ దృష్టితో మనం వాళ్ళిద్దరూ ఒకటే అంటున్నాం అలని సముద్రాన్ని? నీటి దృష్టితో అంటున్నాం. అదేవిధంగా ప్రత్యక్ పరోక్షాది, ఆ సత్ అనేటువంటి పరమాత్ముడు పరోక్షం, అది అంటాం అంటే ఎక్కడో ఉన్నాడు. దట్ అనే అంటాం ఇంగ్లీష్ లో, చూసారా? దగ్గరున్న దాన్ని దిస్ అంటాం, దూరం ఉన్నదాన్ని దట్ ఆయన దూరంగా ఉన్నాడు ఎక్కడో. ప్రత్యక్ నువ్వేమో ఇక్కడున్నావు. ప్రత్యక్ నేను నాకు పరోక్షమా ప్రత్యక్షమా? నాకు నేను తెలియనండి అంటారా? ప్రత్యక్షంగా నాకు నేను తెలుసు, కాని పరమాత్మ పరోక్షం. అష్ణహ పరం పరోక్షం అంటే కళ్ళకు కనిపించకుండా ఎక్కడో దూరంగా ఉన్నాడు ఆయన. ఆ దూరంగా ఎక్కడో ఉన్నటువంటి తత్ పరమాత్మ, ఆ పరమాత్ముడు. అందుకనే పైకి చూస్తాం. తెలుగులో అబ్బా అంటే చూసారా, ఏదన్నా గుచ్చుకున్నప్పుడు అబ్బా అనేటువంటిది ఇంగ్లీష్ పదం, అది తెలుగు పదం కాదు. అబ్బా అంటే తండ్రి అని అర్థమా? ఇంగ్లీష్ లో అబ్బా అంటే తెలుగులో తండ్రి అని అర్థం. ఎప్పుడన్నా విన్నారా ఈ వర్డ్ అబ్బా అంటున్నారే, కాని దీని మీనింగ్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసా? తెలీదు. అబ్బా అంటామే కాని నాకు తెలియదు, మీరందరు మేధావులు అయి ఉండొచ్చు, నాకు తెలియదు. నాకు తెలియదు అబ్బా అనేటువంటి పదం తెలుగులో లేదు, అది తెలుగు పదం కాదు. అబ్బా అనేటువంటిది ఇంగ్లీష్ పదం. ఇంగ్లీష్ లో అబ్బా అంటే మనం తండ్రి అని అర్థం. అందుకని మనం తెలియకుండానే కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, బాధ వచ్చినప్పుడు అబ్బా అంటాం. నాయనా అంటారు చూసారా, ఆ నాయనా అనేది తండ్రి. ఏదో అనేవాడు చిన్నప్పుడే, కానీ అర్థం తెలియదు అర్థం తెలియదు, ఊరికే మాట్లాడేవాడు ఊత పదాలు ఎక్కువ. సరే, ఇప్పుడు అదే విధంగా ఇక్కడ పదాలు పేర్లు రూపాలు వేరైనప్పటికీ కూడా ప్రత్యక్ అంటే నేను ఇక్కడ ఉన్నాను, దగ్గర ఉన్నటువంటి అని అర్థం. అంటే ప్రత్యక్ అంటే ఏమిటి? ఇక్కడ దగ్గర, ఇంటిమేట్ అంటారు, సమీపం. పరోక్షం పరమాత్ముడు పరోక్షం, జీవాత్ముడు నేను ప్రత్యక్షం. విరోధం ఆత్మనః, విరోధత ఉంది కదా, ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, నేను ఇక్కడెక్కడో ఉన్నాను, ఆయన నేను ఒకటెట్లవుతాం? కాదు కదా, విరోధత ఉన్నది. ఆత్మనః అంటే జీవాత్ముడికి పరమాత్ముడికి విరోధం ఉన్నదండి. పరమాత్ముడు ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉన్నాడు, నేను ఎక్కడో ఇక్కడ శరణ నగర్ లో పక్కన హాల్లో, ఒక పక్కన ఒక చేయిలో, ఆ చేయిలో కూడా ఒక పక్కనే మాత్రమే నేను ఉన్నానంటే ఆయన పోయి నన్ను నేను ఆయన అంటారు ఏమిటి? ఇంతకంటే పెద్ద జోక్ ఏమన్నా ఉందా? ఇది పెద్ద జోక్ అంటాడు ఎవరు? అజ్ఞాని శిష్యుడు. విరోధ ఆత్మనః, పరమాత్ముడికి జీవాత్ముడికి ఇంత విరోధం ఉందండి. జీవాత్ముడేమో ఇక్కడున్నాడు, పరమాత్ముడేమో అక్కడున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు రాముల వారు చెప్తున్నారు, అవును ఉన్నాడు. ఏం చేయాలంటే తయోహో చిదాత్మ చిదాత్మతాం సంగృహ్య. వారు ఆయన అక్కడున్నాడు ఇక్కడున్నాడు దూరంగా ఉన్నాడు అనేది తీసేసి, పరమాత్మలో ఆత్మ ఉన్నది కదా, జీవాత్ముడిలో ఆత్మ ఉన్నది కదా, ఈ ఆ ఆత్మని ఈ ఆత్మని సంగృహ్య దగ్గరికి తీసి అర్థం చేసుకో ఒకటి అని. విహాయ ప్రత్యక్ పరాత్మ పరోక్ష, ఆ దూరంగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడని విహాయ వదిలిపెట్టు. ఆయనలో ఆత్మ ఉంది కదా, నువ్వు ఆత్మే కదా, ఆ ఆత్మ ఈ ఆత్మ ఒక్కటే సంగ్రహ్య. ఏమిటది? చిదాత్మతాం. తయోహో అంటే ఆ పరమాత్ముడిలో ఉన్నటువంటి ఆత్మ, ఈ జీవాత్ముడిలో ఉన్నటువంటి ఆత్మ అనే రెండింటిని సంగ్రహ్య ఒకటి చేయాలి. చేస్తే ఏం చేయాలి? చిదాత్మతాం అన్నాడు, అదే చిదాత్మ అన్నాడు. సంశోధితాం లక్షణయాచ లక్షితాం. సంశోధితం అంటే శుద్ధం చేయడం, సమ్యక్ శుద్ధం చేయడం. శోధితం అంటే ఏమిటి? విచారణ అని అర్థం. డిటర్జెంట్ పెట్టి కడగమని కాదు ఇక్కడ, విచారణ అనేటువంటి శోధన, పరిశోధన అంటారు చూసారా, అన్వేషణ విచారణ పరిశోధన, శుద్ధం చేయడం, శోధనం చేయడం. ఏమిటి శోధనం? పరమాత్ముడిలోని పరమాత్ముడిని ఏమి శోధన చేయాలి, నేను ఏం పరిశోధన చేయాలి? ఏమిటంటే ఆయన పేరు, ఆయన రూపం, ఈ పేరు జీవుడి పేరు, జీవుడి రూపం, ఈ రెండు కూడా వీటిని శోధించాలి. ఏమిటి అసలు ఇది? ఈ రాముడు ఏమిటి, లక్ష్మణుడు ఏమిటి, ఈ సీత ఏమిటి, కృష్ణుడు ఏమిటి, వీళ్ళ అని ఆ వాటిని శోధించాలి. అదేవిధంగా ఈ పరమాత్ముడే అయినటువంటి ఆయన్ని శోధించిన తర్వాత ఈ జీవాత్ముడేమిటని శోధించాలి. సంశోధితాం ఎలా అంటే లక్షణయ, లక్షణయ అంటే ఇక్కడ ఒక పదం చెప్పినప్పుడు వెంటనే స్ఫురించే అర్థం మనకు గనక సరిగా టాలీ కాకపోతే అది వేరే అర్థాన్ని తీసుకోవాలి, దాన్ని లక్షణ అంటారు. ఒక పదాన్ని చేర్చినప్పుడు మనం విన్నప్పుడు వెంటనే మనకు ఒకటి స్ఫురిస్తుంది, కానీ దాని వెనక ఉన్నటువంటి అర్థం వేరే. ఆ వెనక ఉన్న అర్థాన్ని తీసుకోవడమే లక్షణ అంటాం, లక్షణయ అని అర్థం. మన తెలుగులో చెప్పాలంటే అంతరార్థం. అసలు నీ అంతరార్థం ఏమిటి? ఎందుకంటే చెప్పేది ఒకటి, లోపల ఏదో ఉన్నది మనిషిలో, వెనుక ఏదో దాగి ఉన్నది. ఆ దాగి ఉన్నదాన్ని బయటికి తీయాలి, అంతరార్థాన్ని బయటికి తీయాలి, దాన్ని లక్షణ అంటారు ఇక్కడ. ఆ అంతరార్థం ఏమిటి అనేది తెలుసుకోవాలి మనం. పరమాత్ముడు జీవాత్ముడు ఒక్కటే, దీని అంతరార్థం ఏమిటి? దీని అంతరార్థం ఏమిటి? దాన్ని లక్షణ వృత్తి అంటారు. మన ఒక విషయాన్ని వినగానే మనకు స్ఫురించేది ముఖ్య అర్థం. ఒక విషయం వినగానే మనకు స్ఫురించేది ముఖ్య అర్థం, దాని వెనుక ఉన్న అర్థం లక్షణ అర్థం. మనకు స్ఫురించేది ముఖ్య అర్థం వినగానే, కానీ అది నిజం కాదు, దాని వెనుక ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని కనుక అర్థం చేసుకుంటే అది లక్షణ అర్థం అంటారు, ఇంప్లాయిడ్ మీనింగ్ అంటారు ఇంగ్లీష్ లో లక్షణ అర్థం. ఈ ముఖ్య అర్థాన్ని తెలుసుకోవడానికి మనం చేసేటటువంటి ఒక ప్రాసెస్ విధానం ఉంటుంది కదా, దాన్ని ముఖ్య వృత్తి అంటారు. ఇంగ్లీష్ లో ప్రైమరీ మీనింగ్ అంటారు, ఇమీడియట్ మీనింగ్, ప్రైమరీ మీనింగ్. మొదట అది వినగానే మనకు తోచేది ఏమిటి, ఆ అర్థం ఒకవేళ కనుక సరి తూగకపోతే లక్షణ అర్థానికి వెళ్ళాలి. అది సరి తూగితే నో ప్రాబ్లం. ఆ ముఖ్య వినంగానే మనకు స్ఫురించే అర్థం కనుక సరి తూగకపోతే రెండో అంతరార్థం ఏదో ఉంది దానికి వెళ్ళాలి, రెండో అర్థానికి వెళ్ళాలి. మొదటి అర్థాన్ని తెలుసు, ముఖ్యార్థాన్ని తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నం చూసారు ప్రాసెస్, దాన్ని ముఖ్య వృత్తి అంటారు. ముఖ్యం అంటే ఏమిటి? ముఖ్యమైన అర్థం మొదట చెప్పగానే అర్థమయ్యేది, ఇమీడియట్ మీనింగ్ అంటారు. దాన్ని ప్రాసెస్ ఉంటుంది, దానికి అర్థం చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ముఖ్య వృత్తి అంటారు. ఆ ముఖ్య వృత్తి ప్రాసెస్ ఇచ్చేది ముఖ్య అర్థం, లక్షణ అర్థాన్ని ఇచ్చేటువంటిది లక్ష్య వృత్తి, లక్షణ వృత్తి. లక్షణ వృత్తి లక్ష్యార్థాన్ని ఇస్తుంది, ముఖ్య వృత్తి ముఖ్య అర్థాన్ని ఇస్తుంది. ప్రైమరీ మీనింగ్, సెకండరీ మీనింగ్ అంటారు. అది చెప్పబోతున్నారు ఆయనే, ఇది లక్షణ అంటే ఇక్కడ. అది ఎలా అనేది చూస్తాం తర్వాత. లక్షిత, లక్షిత అంటే సూచించబడింది, లక్షణ వృత్తి ద్వారా సూచించబడింది లక్ష్యార్థం. ఆ విధంగా తెలుసుకోవాలి నువ్వు, ముఖ్యార్థాన్ని తీసుకోకూడదు అంటున్నారు. మనం ఇందాక అలా సముద్రం ఒకటే అన్నాం, అన్నప్పుడు ముఖ్యార్థాన్ని తీసుకుంటే అలా అలా అవుతుంది, సముద్రం సముద్రం అవుతుంది. ఒకటే ఎట్లా అవుతాయి అంటే దాని వెనుక ఏదో అంతరార్థం ఉంది. అలా సముద్రం ఒకటే, భేదంతి కనపడుతోంది, విరోధం ఉన్నది. సముద్రం పెద్దది, అలా చిన్నది అన్నాం. ఇట్లాగే చిన్నది అంటాం మనం, భేదం విరోధం. ఇది ముఖ్యార్థం, అలా సముద్రం ఒకటే అంటే ఒకటి కాదు, ఆ ఈక్వేషన్ ఒకటి కాలేదు. అది ఒకటే కావాలంటే మనం ఏం చేయాలి? సముద్రం అనే పేరుని అవతల పెట్టు, అలా అనే పేరుని అవతల పెట్టు, నీరు అనే దాన్ని తీసుకో. సముద్రం విహాయ, అల విహాయ, ఆ పేరుని రూపాన్ని విహాయ అంటే వదిలిపెట్టు. సంగృహ్య ఏది తీసుకోవాలి అక్కడ? సంగృహ్య అంటే తీసుకో, నీరు అనే దాన్ని గ్రహించు. తీసుకో అంటే చేతితో తీసుకుంటావా ఏమిటి? గ్రహించు అని అర్థం. గ్రహిస్తే ఏమవుతుంది? నీరే మిగులుతుంది. అదే విధంగా పరమ తీసేసే, జీవ తీసేయి, ఏం మిగులుతుంది? ఆత్మ. ఒకటే ఆత్మ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నేను ఆయన ఒకటే అవుతానంటే మనం ఏం చేస్తున్నాం? ఈ శరీర దృష్టితో చూస్తాం. అల దృష్టితో చూస్తే అల సముద్రం అవుతుందా? ఈ శరీర దృష్టితో చూస్తే నేను పరమాత్మను అవుతానా? మనసు దృష్టితో చూస్తే నేను పరమాత్మను అవుతానా? కాలేం. కనుక ఆ దృష్టితో చెప్పలేదు, అంతరార్థాన్ని గ్రహించు అంటున్నాడు. లక్షణ లక్షణయాచ లక్షిత, లక్షణ వృత్తి చేత సూచించబడింది. లక్షిత అంటే సూచించబడింది. ఈ విధంగా జ్ఞాత్వ అంటే బ్రహ్మత్వేన విదిత్వ అని అర్థం. బ్రహ్మముగా తెలుసుకో, తెలుసుకొని స్వమాత్మానం అథ అద్వయో భవేత్. స్వం ఆత్మానం, స్వం అంటే నీవు, నీ యొక్క ఆత్మాని బ్రహ్మముగా తెలుసుకో, పరమాత్మగా తెలుసుకో. అప్పుడేమవుతుంది, అథ తర్వాత, అలా తెలుసుకున్న తర్వాత ఐక్య జ్ఞానం, అథ అంటే అనయోహో ఐక్యం భవేత్. అథ అద్వయ అంటే ఏమిటి, పరమాత్ముడు ఒకటి నేను ఒకటి అంటే ద్వయం రెండు, అద్వయం అంటే రెండు కాదు ఒక్కటే, మీరిద్దరు ఒక్కటే అవుతారు అన్నారు. మనమేమో శరీర దృష్టితో మనసు దృష్టితో చూస్తాం, అలా ఎన్నటికీ కాదు అన్నారు. అది ఎలా చేయాలండి అన్నారు. తర్వాత చెప్తున్నారు, అసలు ఆ లక్షణ అంటే ఏమిటి చెప్తున్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి, చాలా కొంచెం టెక్నికల్, మన సూక్ష్మ బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది అర్థం చేసుకుంటే మోక్షం వచ్చినట్లే, వచ్చినట్లే కాదు మోక్షం వస్తుందంటే. తర్వాత శ్లోకం 27,
ఏకాత్మకత్వా జహతి న సంభవేత్. తథా జహల్లక్షణతా విరోధతః సోయం పదార్థావివ భాగలక్షణాం.
తప్పది, కరెక్ట్ చేసుకోండి.
సోయం పదార్థావివ భాగలక్షణాం యుజ్యేత తత్వం పదయోరదోషతః
ఏకాత్మకత్వాత్ జహతీన సంభవే. ఇప్పుడు ఈ లక్షణావృత్తి మూడు విధాలండి, లక్షణావృత్తి మూడు విధాలు. ఇంప్లైడ్ మీనింగ్ అని చెప్పాను కదా, అంతరార్థం మూడు విధాలు అంటే ఏమిటి, ఏమేమిటి అవి అంటే, మొదటిది జహల్ లక్షణ, జహతీ లక్షణ. జహతి అంటే వదిలిపెట్టాలి, ఒకటి పూర్తిగా వదిలిపెట్టడం జహతి లక్షణ. రెండు అజహతి లక్షణ, అజహతి లక్షణ వదిలిపెట్టకూడదు కానీ ఎక్స్ట్రా చేర్చుకోవాలి. ఇంకా వదిలిపెట్టకుండా అజహతి అంటే వదిలిపెట్టకుండా ఇంకా ఎక్స్ట్రా చేర్చుకోవాలి, అది లక్షణ. ఉదాహరణ చెప్తాను అప్పుడు అర్థం అవుతుంది. మూడవది జహతి అజహతి లక్షణ, రెండు కలిసి ఉంటాయి అందులో. జహతి అజహతి లక్షణ, మొదటిది జహతి లక్షణ, రెండవది అజహతి లక్షణ, మూడవది జహతి అజహతి లక్షణ. ఎలా అర్థం చేసుకోవాలి జహతి లక్షణ? ఉదాహరణ ఏమిటి అంటే, ఒక్కొక్క దానికి చాలా ఉదాహరణలు చెప్పచ్చు. రోజు మన నిత్య వ్యవహారంలో చేసేవి ఇవన్నీ, ఈ పేర్లు చెప్తే మనకు అర్థం కాదు కానీ నిత్య వ్యవహారంలో చేసేవి. ఈ లక్షణ అనేది దేనికి వెళ్ళాలి అంటే, మనకు మొదటి అర్థం గనక సమంగా అంటే డైరెక్ట్ గా అది సూట్ కాకపోతే రెండవ అర్థానికి వెళ్ళాలి. వాడు చెప్పింది నాకేం అర్థం కాలేదండి అన్నాడు, అంటే అక్కడ ఏదో ఉంది వెనకాల, నాకేం అర్థం కాలేదు అంటే అది ముఖ్యార్థం, అది ఏం అర్థం కాలేదన్నాడు. ఉదాహరణకి ఇంతకు ముందు చెప్పాను, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ అడుగుతుంది మిమ్మల్ని, మీరు ఎటు వెళ్తున్నారు అని అడుగుతుంది. మీరు ఎటు వెళ్తున్నారు అంటే, నేను ఫలానా రోడ్డు గుండా అటు ఇటు వెళుతున్నానని చెప్పకూడదు. మీరు ఎందుకు ఎటు వెళుతున్నారు అంటే ఏమిటి ఆ అర్థం, అంతరార్థం ఏమిటి, నాకు లిఫ్ట్ ఇస్తారా అని అర్థం. ఆవిడ అడిగింది ఏమిటి, మీరు ఎటు వెళుతున్నారు, మీరేమంటారు, మీరు ఎటు వెళ్ళాలో చెప్పండి అని అడుగుతారు. నిన్ను అడిగితే నన్ను అడుగుతావేమిటి, నేను మీరు ఎటు వెళుతున్నారు అని అడిగా, మీరేం చేయాలి, నేను ఫలానా వైపు పెడతానండి ఇటు ఇటు వెళ్తానన్నాను. అలా చెప్పకుండా మీరేం చెప్తున్నారు, మీరు ఎటు వెళ్ళాలో చెప్పండి నేను డ్రాప్ చేస్తానన్నారు. నేను అడగలేదు కదా, అడగకపోయినా కూడా అర్థం చేసుకున్నారు. చూసారా, దాన్ని అంతరార్థం అంటారు. ఇది అంతరార్థం లేదు. ఇలా ఎన్ని అర్థం చేసుకుంటున్నాం మనం? అంతరార్థం ఏమిటి? మన ఇంట్లో ఎవరైనా మాట్లాడకపోతే మనతో కాసేపు ఏమిటి అర్థం? అంతరార్థం కోపంగా ఉన్నారని అర్థం. అంటే ఏమిటి, మనం ఏదో తప్పు చేసామని అర్థం. చెప్పలేదు కదా, చెప్పరు. ఇట్లా మన జీవితంలో ఎన్నో చూస్తున్నాం మనం. అలాగే మహావాక్యంలో కూడా, తత్వమసి మహావాక్యంలో కూడా ఉపనిషత్తు చెప్పేస్తుంది, నువ్వు ఆ బ్రహ్మమే అంటుంది. ఉపనిషత్తు పని అయిపోయింది. చెప్పినంత మాత్రం నేను ఎట్లా అర్థం చేసుకునేది అంటే, రాముల వారు చెప్తున్నారు, ముఖ్యార్థం గనక మనకు అర్థం కాకపోతే లక్ష్యార్థానికి వెళ్ళు అని చెప్తుంది. అయితే ఆ లక్ష్యార్థానికి ముఖ్యార్థానికి సంబంధం ఉన్నదిగానే వెళ్ళాలి, అంటే వేరే ఏదో తీసుకోకూడదు. అయితే ఇప్పుడు ఉదాహరణలు చూస్తాం. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, దానికి ఒక శ్లోకమే ఉంది. ముఖ్యార్థం సరిగా ఉండకపోతే ఎప్పుడు తీసుకోవాలి, లక్ష్యార్థం ఎలా తీసుకోవాలి అని ఒక శ్లోకం ఉంది. వాక్య వృత్తి అనే పుస్తకంలో శంకరాచార్య వారు రాస్తారు, మానాంతర విరోధేతు ముఖ్యార్థస్య పరిగ్రహే. ముఖ్యార్థం తీసుకున్నప్పుడు విరోధంగా ఉంది, అది కలవడం లేదు. వాడు చెప్పిన దానికి మనం అనుకున్న దానికి సూట్ అవ్వలేదు, కలవలేదు. మానాంతర విరోధేతు ముఖ్యార్థస్య పరిగ్రహే. అప్పుడు ఏం చేయాలి? ముఖ్యార్థేన అవినాభూతే, అంటే ముఖ్యార్థానికి సమీపంగా ఉన్నటువంటిది. అవినాభూతం అంటే దానికి సంబంధంగా ఉన్నదే, దగ్గరగా ఉన్నటువంటిదే. ముఖ్యార్థేన అవినాభూతే లక్షణాసా ప్రకీర్తిత, దాని లక్షణ అన్నారు. ఆ దాన్ని లక్షణ అని పిలుస్తారన్నారు. ఏమిటండి ఉదాహరణ చెప్పండి తొందరగా. అంటే ఫస్ట్ జహతి లక్షణ చూస్తాం. ఇండియా ఆస్ట్రేలియాని ఓడించింది అన్నాం. ఇండియా ఈ మధ్యన ఏం జరిగింది మ్యాచ్? ఇండియా ఆస్ట్రేలియాని ఓడించింది అన్నాం. కప్పు గెలుచుకుంది కదా, ఇండియా ఆస్ట్రేలియాని ఓడించింది. ఇండియా ఆస్ట్రేలియాను ఓడించింది అని వినగానే ఏమండి, ఇండియా దేశం ఆస్ట్రేలియా దేశం, ఈ దేశం ఆ దేశాన్ని ఎట్లా ఓడిస్తుంది కదా, ముఖ్యార్థం సూట్ అవ్వలేదు. డైరెక్ట్ మీనింగ్ ఏమిటి, ఇండియా అంటే ఒక చోటు, ఆ స్థలం. ఆస్ట్రేలియా అనేటువంటిది ఒక స్థలం, ఒక చోటు. ఇండియా చోటు పోయి ఆస్ట్రేలియా చోటుని ఓడించింది. చోటు చోటు ఎట్లా ఓడిస్తుందండి, ముఖ్యార్థం ఏమైనా సూట్ అయిందా? ఇండియా ఆస్ట్రేలియాని ఓడించిందంటే ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్స్ ని ఓడించారు. ఇవన్నీ చెప్పకుండానే ఏం చెప్తాం, ఇండియా ఆస్ట్రేలియాని ఓడించిందన్నాం. మీరు అర్థం చేసుకున్నారా లేదా? ఎలా చేసుకున్నారండి? అంటే జహతీ అన్నారు. ఇండియా దేశాన్ని వదిలిపెట్టేశారు, ఆస్ట్రేలియా దేశం అనే దాన్ని వదిలిపెట్టి వేరే అర్థాన్ని తీసుకున్నారు. వేరే అర్థం అంటే ఏంటి, ముఖ్యార్థ సంబంధ అవినాభూతం ఉండాలి. మళ్ళీ అమెరికా, మళ్ళీ రష్యా అని పేరు చెప్పకూడదు. ఇండియా క్రికెట్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లని ఓడించారు. ఆ క్రికెట్ ప్లేయర్స్ మీద తీసుకోవాలి. అంతేకాని ఇంగ్లండ్ ఆటగాడిని ఓడించారు అనుకుంటే, అందుకని ముఖ్యార్థేన అవినాభూతే అన్నాం. అర్థమైందా? మీరు ఎక్కడ ఉందిరా అన్నాడు, రోడ్డు మీద ఉందండి అన్నాడు. మెయిన్ రోడ్ లో ఉందన్నాడు. ఇల్లు మెయిన్ రోడ్ లో ఉంటుందా అండి? ఉండదు కదా. మీరు అడుగుతారా ఏమిట్రా మెయిన్ రోడ్ లో ఉందంటావు? అడగరు కదా, అడగరు కదా. అంటే మీరు అర్థం చేసుకున్నారు, మెయిన్ రోడ్ లో పక్కన ఫుట్పాత్ ఉంది, ఫుట్పాత్ పక్కన ఉంటుంది ఇల్లు అని. అంటే ఏమిటి, సందు గొంతులు కాకుండా మెయిన్ రోడ్ లో ఉన్నది పక్కన అని అర్థం. ఎలా అర్థం చేసుకున్నారు మీరు? జహతీ లక్షణ, మెయిన్ రోడ్ అనేది వదిలిపెట్టేసి, జహతి అంటే పూర్తిగా వదిలిపెట్టి దానికి సంబంధించిన మళ్ళీ ఎక్కడికో పోకూడదు, ఆ మెయిన్ రోడ్ లోనే పక్కన. అర్థమైందా? నేను గంగలో స్నానం చేశానండి అంటాడు. గంగలో ఎక్కడ చేస్తావు స్నానం? ఎంత పెద్దది గంగ, ఎక్కడి నుంచో వస్తుంటే గంగ. నువ్వు గంగలో ఎక్కడ స్నానం చేసావు? ఋషికేశ్లో ఒక ఆశ్రమంలో, ఒక ఘట్టం దగ్గర, స్నాన ఘట్టం దగ్గర, ఒక చోట, ఎక్కడ ఆ కాస్త ప్లేస్ లో. అయినా ఏం చెప్తాను, గంగా స్నానం చేశాను అంట. అప్పుడు ఏం చేయాలి, గంగ అంటే అదంతా వదిలిపెట్టి అక్కడ ఉన్నది గంగను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది జహతి లక్షణం అంటే. సరే ఇప్పుడు ఇంత తీసుకుందామా పరమాత్ముడు జీవాత్ముడిని అని అంటే, ఈ జహతి లక్షణ తీసుకుందామా అంటే పరమాత్ముడిని వదిలిపెట్టు, జీవాత్ముడిని వదిలిపెడితే మనకు ఐక్యమే రాదు కదా. పూర్తిగా వదిలిపెట్టడానికి వీలు కాదు. పరమాత్ముడిని వదిలిపెట్టు, జీవాత్ముడిని వదిలిపెట్టు, దానికి దగ్గరగా ఉన్నది ఏముంది దగ్గరగా? పరమాత్ముడిని వదిలిపెట్టావు, జీవాత్ముడిని వదిలిపెట్టావు, ఇంకా ఐక్యం ఎట్ట వస్తుంది మనకు? రాదు. అందుకని జహతి లక్షణ పని చెయ్యదు ఇక్కడ. సరే అజహతి లక్షణ అంటే ఏమిటి చెప్పండి అన్నారు. అజహతి అంటే వదిలిపెట్టకుండా, ఏమి వదిలిపెట్టకుండా ఇంకా ఎక్స్ట్రా చేర్చుకోవడం, ఇన్క్లూషన్ అన్నమాట అజహతి లక్షణ. దానికి ఒక ఉదాహరణ ఏమిట ఉదాహరణ అంటే, నేను రెండు కప్పులు తాగానంటాడు. నేను రెండు కప్పులు తాగానంటే ఏం తాగావు? పాలు తీసుకున్నావు, కప్పు కూడా తీసుకున్నావా? తీసుకోలేదు కదా. ఇది జహతీకి చెప్పుకోవచ్చు. ఓకే, ఆ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్, రెండు ఇడ్లీ తీసుకురా అంటాం. హోటల్కి పోయి ఆర్డర్ ఇవ్వగానే ఉంటాం, రెండు ఇడ్లీ తీసుకురా అంటాం. రెండు ఇడ్లీ తీసుకురా అంటే వాడు ఏం తీసుకొస్తాడు? చెత్త మీద తీసుకొస్తాడా ఇడ్లీ? ప్లేట్లో తీసుకొస్తాడు. ఓన్లీ ఇడ్లీ తీసుకొస్తాడా ఇంకేమైనా తీసుకొస్తాడా? చట్నీ సాంబార్ ఒక టిష్యూ పేపర్ మీద. సో చట్నీ సాంబారు అల్లం పచ్చడి ఇవన్నీ ఇంక్లూషన్. అయితే ఇడ్లీ వదిలిపెట్టి తీసుకురాకూడదు, ఇడ్లీ కూడా తీసుకురావాలి. ముఖ్యార్థం పోకూడదు కదా. ముఖ్యార్థ అవినాభూతే, ముఖ్యార్థానికి సంబంధం ఉండాలి, దాన్ని వదిలిపెట్టకూడదు. పూర్తిగా వదిలిపెట్టకుండా వేరే చేర్చుకోవాలి. ఏమిటది ముఖ్యార్థ అవినాభూతే? ఇడ్లీ తీసుకురావాలి, ఇడ్లీ ప్లేట్లో తీసుకురావాలి, సాంబారు చట్నీ అల్లం పచ్చడితో కూడా తీసుకురావాలి. జహతి అంటాం దీన్ని, అజహతి లక్షణ అన్నాం. ఇప్పుడు ఇది అప్లై చేద్దామా పరమాత్మ జీవాత్ములకి అన్నాడు. ఏమి వదిలిపెట్టకుండా ముఖ్యార్థం అట్లాగే ఉంచుకొని ఇంకాస్త యాడ్ చేస్తే మనకు జీవాత్మ పరమాత్మ ఐక్యం రాదు. అందుకని అజహతి కూడా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ రెండు పోతే ఇంకొకటి ఉంది మిగిలి, ఏమిటది? జహతి అజహతి. ఈ జహతి అజహతికి మరొక పేరు భాగ లక్షణ, భాగ లక్షణ లేక భాగ త్యాగ లక్షణ. ఉదాహరణకి నేను మామిడి పండు తిన్నాను అంటాడు. మామిడి పండు తిన్నాను, విత్తనాన్ని విత్తన భాగాన్ని త్యాగం చేసి మామిడి గుజ్జు భాగాన్ని మాత్రం తిన్నాను. అదే కదా అర్థం, శంకి కూడా తిన్నాను కదా. ఇది భాగ త్యాగ లక్షణ. నేను మామిడి పండు తిన్నాను, ఒక భాగాన్ని త్యాగం చేసి ఒక భాగాన్ని తీసుకుంటాను. అర్థమైందా? నేను పాయసం తాగాను, ఎట్లా తాగావు? కప్పుతో తాగావు, కప్పు కూడా తాగుతావా? కప్పును త్యాగం చేసి పాయసం మాత్రం తీసుకుంటారు. ఒక భాగాన్ని స్వీకరించి ఇంకొక భాగాన్ని వదిలిపెడతాం, అది భాగ త్యాగం. భాగ త్యాగ లక్షణ ఆర్ భాగ లక్షణ, లేకపోతే జహతి అజహతి లక్షణ అన్నాం. జహల్ లక్షణ అజహల్ లక్షణ జహద్ అజహల్ లక్షణ, జహతి ప్లస్ లక్షణ జహల్ లక్షణ, అజహతి ప్లస్ లక్షణ అజహల్ లక్షణ, జహతి అజహతి ప్లస్ లక్షణ జహద్ అజహల్ లక్షణ, లేకపోతే భాగ లక్షణ భాగ త్యాగ లక్షణ. ఇప్పుడు మనకు భాగ త్యాగ లక్షణం చెయ్యాలి పరమాత్ముడికి జీవాత్ముడికి. తత్ స్వమసి, అర్థమైందా? ఇక్కడ ఈ శ్లోకంలో ఒక ఉదాహరణ చెప్తున్నారు, సోయం పదార్థౌ అన్నారు. ఈ ఉదాహరణలు చెప్పకుండా, ఇడ్లీ చట్నీ అల్లం పచ్చడి చెప్పకుండా, ఒక భాగం త్యాగం చేసి ఒక భాగం తీసుకుని టెంకి వదిలిపెట్టి మామిడి పండు ఎగ్జాంపుల్స్ అన్ని బాగుండో చెప్తే, రాముల వారు సోయం దేవదత్త అని ఒక ఉదాహరణ, ఒక కథ చెప్తాను మీకు. యజ్ఞదత్తుడు, సోమదత్తుడు, దేవదత్తుడు ముగ్గురు స్నేహితులు. ముగ్గురు చదువుకున్నారు ఎక్కడ? తంజావూరులో. ఒకే ఊర్లో చదువుకున్నారు, ఎలిమెంటరీ స్కూల్లో. పేర్లు గుర్తున్నాయా? టామ్ డిక్కిన్ హ్యారీస్ అంటారు వీళ్ళందరూ ఇంగ్లీష్ లో. మన సోమదత్తుడు, దేవదత్తుడు, యజ్ఞదత్తుడు. ఈ సోమదత్తుడు యజ్ఞదత్తుడు అప్పుడప్పుడు కలుస్తుంటారు. దేవదత్తుడు ఎక్కడో ఉన్నాడు అమెరికాలో, ఎప్పుడో చదువుకొని స్కూల్ ఫైనల్ అంతా అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాడు, పెద్ద ఉద్యోగం సంపాదించాడు, అమెరికాకు వెళ్లిపోయినాడు. 30 సంవత్సరాల దాకా రాలే ఇండియాకి, కావాలనిపించలే. అక్కడ ఉండి 30-40 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఎవరు? దేవదత్తుడు. ఈ యజ్ఞదత్తుడు అప్పుడప్పుడు వెళ్తుంటాడు అమెరికా, వెళ్ళి చూసుకొస్తుంటాడు దేవదత్తుడిని. కనుక యజ్ఞదత్తుడికి తెలుసు దేవదత్తుడు ఎట్లా ఉన్నాడని. ఈ సోమదత్తుడు పాపం ఎప్పుడు అమెరికా వెళ్ళలేదు, చూడలేదు దేవదత్తుడిని. ఈ యజ్ఞదత్తుడు అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు కదా, 6 నెలలకోసారి వెళ్ళొస్తూ ఉంటాడు, లేకపోతే వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. పాప సోమదత్తుడికి వీసా లేదు, అమెరికాకే వెళ్ళడం లేదు, ఇక్కడే ఉన్నాడు. సరే యజ్ఞదత్తుడు సోమదత్తుడు కలిశారు ఒక చోట. సడన్ గా దేవదత్తుడు కూడా వచ్చాడు ఫంక్షన్ కి, ఏదో మ్యారేజ్ ఫంక్షన్ కి ఆ ముగ్గురు కలిశారు. కలిసినప్పుడు ఈ యజ్ఞదత్తుడు చెప్తున్నాడు సోమదత్తుడికి, ఒరే ఒరే, ఆ రోజుల్లో ఒరే ఒరే అనుకుంటారు కదా, వీడు గుర్తున్నాడా నీకు? ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నాడు. వీడెవర్రా అన్నాడు సోమదత్తుడు అడుగుతున్నాడు. అప్పుడు దేవదత్తుడు సన్నగా ఉన్నాడు మునక్కాయలాగా, వీడు ఇప్పుడేమో గుమ్మడికాయలా ఉన్నాడు, బట్టతల, అప్పుడు రింగులు జుట్టు, ఇప్పుడేమో బట్టతల, జుట్టే లేదు అసలు. అప్పుడు తెల్లగా ఉండేవాడు, మిసమిసలాడుతూ, ఇప్పుడు నల్ల పడ్డాడు, ముడతలు పడి ఉన్నాయి అమెరికా, చలికి ముడతలు పడుతుంది, చలికి శరీరం ముడతలు పడుతుంది. ఇట్లా ఉన్నాడంటే వాడేరా వీడు అంటున్నాడు యజ్ఞదత్తుడు సోమదత్తుడితో సహా. అయం ఆ దేవదత్తుడు, ఏ దేవదత్తుడు? తంజావూరులో మన స్కూల్ చదువుకున్నామే, ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్ లెగ్గొట్టి సినిమాకి పోతుండే వాళ్ళని చూసావా? మన ముగ్గురం ఆ దేవదత్తుడు ఉన్నాడు చూసావా? సహా ఆ తంజావూరులో 50 సంవత్సరాల క్రిందట చదువుకున్న స్కూల్లో ఉన్నటువంటి దేవదత్తుడే. అయం దేవదత్త మన ముందు నుంచో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చూసి చాలా కాలం అయింది, నీకు తెలియలేదు. సహా ఆ దేవదత్తుడు తంజావూరులో మనం చదువుకున్నటువంటి దేవదత్తుడే, ఒకచోట చదువుకున్న దేవదత్తుడే, ఇప్పుడు ఈ విధంగా ఈ ఏజ్ లో అంటే బట్టతలతో లావుగా ముసలివాడై కనబడుతున్నాడే, వాడే వీడు అన్నాడు. వాడే వీడు అన్నాడు. అప్పుడేమైంది? ఆ దేవదత్తుడు ఆ కాలం ఆ వయస్సు ఆ రూపం తీసేసాయి. ఈ కాలం ఈ వయస్సు ఈ రూపం పక్కన పెట్టు, వ్యక్తి మాత్ర జ్ఞానం. దేవదత్త జ్ఞానమే తీసుకోవాలి కానీ చిన్నప్పుడు 17 చూసినప్పుడు ఆ ఏజ్ తీసుకోకూడదు, ఆ చోటు తీసుకోకూడదు. ఇప్పుడు మనందరం మద్రాసులో కలిసాం, మద్రాసులో కలిసాం, అప్పుడు తంజావూరు, ఇప్పుడు మద్రాసు. ఊళ్ళు తీసుకోవద్దు, రూపాన్ని తీసుకోవద్దు, వాడిలో ఉన్న మార్పుల్ని తీసుకోవద్దు. అప్పటికి ఇప్పటికి ఎన్నో మార్పులు ఉన్నాయి, కానీ వ్యక్తులు ఇద్దరా ముగ్గురా? దేవదత్తుడు చూపించండి, ఒక్కడే ఒక్కడే అని తెలిసిపోయింది. కానీ రూపం విడిగా ఉంది. రూపం విడి అయితే మాత్రం ఏముంది? ఒక్కడే కదా, వ్యక్తి ఒక్కడే కదా. దీన్ని భాగ త్యాగ లక్షణం. ఏ భాగాలైతే అంటే ఆ వయస్సు ఆ చోటు ఆ కాలము, ఈ వయస్సు ఈ చోటు ఈ కాలం, విరోధం ఉంది కదా, విరోధం ఉంది. ఆ విరోధాన్ని ఇచ్చేటటువంటి వాటిని చూడవాకు, వాటిని మర్చిపో అన్నాడు విహాయ అన్నాం ఇందాక. ఇప్పుడు ఏం సంగృహ్య ఏమి తీసుకోవాలి? ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు సహా అయం దేవదత్త సోయం దేవదత్త అని తీసుకో. అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో, సోయం పదార్థౌ ఇవ. సహా అనేది ఒక పదం, సహా దేవదత్తుడు పద అర్థం ఏమిటి? సహా అతడు, ఆ దేవదత్తుడు, ఇతడు ఈ దేవదత్తుడు, సోయం అయం, అయం అంటే ఈ దేవదత్తుడు, సహ అంటే ఆ దేవదత్తుడు. దేవదత్తుడు అని చెప్పల, అక్కడ మనం శాస్త్రంలో వాడుతుంటారు ఎక్కువగా, సోయం దేవదత్త. ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒక్కటి పద అర్థం, పద అర్థం వ్యక్తి ఒక్కడే. ఇవ ఈ విధంగా భాగలక్షణయ, భాగాన్ని త్యాగం చేసి ఒక భాగాన్ని తీసుకోవాలి. ఏది త్యాగం చేయాలి, ఏది తీసుకోవాలి? అప్పుడు సన్నగా ఉన్నాడు, ఇప్పుడు లావుగా ఉన్నాడని తీసుకుంటే ఒకడు కాదు, ఆ చోటు ఈ చోటు తీసుకుంటే ఒకటని చెప్పలేదు, ఆ కాలం ఈ కాలం తీసుకుంటే భేదం తెలుస్తుంది. వ్యక్తి మాత్రం తీసుకుంటే తప్ప ఒక్కటి. ఏ భాగం త్యాగం చేయాలి, ఏ భాగం త్యాగం చేయకూడదని తెలుసుకోవాలి. ఇది విధానం అంటే. అందుకని కుంతి చెప్తుంది కర్ణుడికి, కర్ణ నువ్వు కౌంతేయుడివి అన్నది. ఇంతవరకు కర్ణుడిని కర్ణుడిని అనుకుంటున్నాడు. కుంతి చెప్పింది నువ్వు కౌంతేయుడివి, రాక్ రాధేయుడివి కాదు నువ్వు అన్నది. కర్ణుడు అప్పుడు చిన్నప్పుడు పెరిగినటువంటి వాతావరణం అనే సూతపుత్రుణ్ణి అనే భావాన్ని త్యాగం చేయాలి. నేను కర్ణుణ్ణి కాదు, కర్ణుణ్ణే కాని కుంతిపుత్రుణ్ణి అని తెలుసుకోవాలి. నేను సూతపుత్రుణ్ణి కాదు, కుంతిపుత్రుణ్ణి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు కర్ణుల్లో ఏమైనా మార్పుందా? అదే కర్ణుడు కాని సూతపుత్ర అనే భావం తీసేసి కుంతిపుత్ర అనే భావాన్ని తీసుకురావాలి. అదే విధంగా నేను దాసుణ్ణి భక్తుణ్ణి ఆర్డినరీ ఫెలోని అనుకుంటున్నా కదా, జీవభావం ఇది వదిలిపెట్టి పరమాత్మ భావం రావాలి. అది ఆ ఏదైతే భేదాన్ని చూపించే ఉన్నాయో అవన్నీ తీసే, ఆ భాగాన్ని వదిలిపెట్టు. ఒకటిగా ఉన్నదేమిటి? ఆత్మ, ఆత్మ ఒక్కటే. ఇది భాగత్యాగ లక్షణ. ఏకాత్మకత్వాత్ జహతి న సంభవతి తథా అజహల్లక్షణత విరోధత. కనుక ఈ రెండు కావు కనుక భాగలక్షణయా అన్నారు. ఈ విధంగా తీసుకుంటే యుజ్యేత తత్వం పదయోహో అదోషత. ఇందులో దోషం లేకుండా మనకు యోజ్యతే, యోజ్యేత అంటే ఇద్దరు ఒకటే అని తెలుసుకోవచ్చు. ఎవరు? నేను ఆ పరమాత్ముడు. ఉదాహరణలన్నీ బాగున్నాయండి, అసలైనది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.